ब्रह्मणस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः शृण्वन्नो दिभिः सीदसादनम्
महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ओं नमो भगवते रुद्राय శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్న మొన్న కూడా మనం ఈ రుద్ర అధ్యాయము అని వేదంలో చెప్పబడుతున్నటువంటి రుద్ర నమకము రుద్ర ప్రష్టము అనేటువంటి భాగం గురించినటువంటి ప్రస్తావన చేయడం జరిగింది.
పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో
అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివిల సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపాదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళు మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా, ప్రార్థనలు వచ్చి చెప్పాలా, అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాళ్ళని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ, ఇది నిర్గుణతత్వ దర్శనం అయితే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాః భాసమానా భుజంగైః కంఠే కాలః కపర్దాః కలిత శిశికళాః చండ కోదండ హస్తాః త్రియక్షాః రుద్రాక్షమాలా సల్లిత వపుషాః శంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం.
ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం.
రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకి ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చే వాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా. లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అని ఒక అర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ, అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు. వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ, ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు, విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం, పారాయణం, అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం, నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం, ప్రథమానువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. నమకం అని ఎందుకన్నారు? రుద్ర శబ్దానికి అర్థమేమిటి? ఘోర అఘోర రూపములతో విశ్వమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని, ఆయన్ను శివముగా దర్శించడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియే రుద్రాధ్యాయమని, శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ, నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక, శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే, మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు, స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే, అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను. కనుక
స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వర సహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్ధజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. ఆడు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వరా నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే 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 అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనుస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళాహ చండ కోదండ హస్తాహ అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడు యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థమేమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మనం రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా ఆ ధనుస్సు పట్టుకున్న రామచంద్రమూర్తి? ముల్లోకాలు గడగడలాడిపోతాయి. వాల్మీకి వర్ణిస్తాడు, ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాస్తా జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుడి గురించి చెప్తూ ఆయనకు కానీ కోపం వచ్చిందా? దేవాస్త బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడేని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అది రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు కనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందో చెప్పడం? మనకి ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి.
ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించేవో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికు నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10 అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12 అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాణి సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడూ కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి గాని ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చనా, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేష్యోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆయన నృసింహస్వామిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా? అని కోపం ఉంది. జాత రోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించేడు. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతునికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలమవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది.
కేవలం ధనస్సు చేయగలుగుతుందా? ఆ ధనస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటూ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడు ఆ కోపాన్ని. అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వధ్యుడు, వధ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ ప్రభువు ఎవరిని శిక్షించాడు? ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాడిని నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది. నిజ ఆజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద, అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకుని ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తి ఇస్తుంది ఆ పరమేశ్వరుడే ఇక్కడ. అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు. నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయి. ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించేవాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అన్నమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణుడు పరమేశ్వరుడు, అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు, ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు, ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా, ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది, అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతవన్నారు. ఎవడి దుఃఖం వాడికే, కనుక గొప్పగా దుఃఖపడ్డం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట సముద్రంట బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకు ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరాన్ని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు, అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక, ఎందుకు తేల్చుతాడు, తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకే రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు, ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట, ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు. వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు, ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవా రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలాలో ప్రణతార్తి హరుడను చూ పేరెవరి రే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు, నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను,
కర చరణ యుగము నసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా. కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే, ఇంకా పలకవా స్వామి నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అనుకుంటా భావించాడు. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజ స్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారు దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి. ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాతి మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం.